వార్షికోత్సవం గురించి కొంతమంది పెద్దలు మాట్లాడినారు. ఈ ఆదివారం సమావేశాలు ప్రత్యేకంగా ఒక ఉద్దేశంతో కానీ ఒక పర్పస్ తో కానీ ఒక ప్రణాళికాబద్ధంగా కానీ ఏర్పాటు చేయబడలేదు. మొట్టమొదటిలో వడ్డాన పాలన రామచంద్రరావు గారు బిజినెస్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన ప్రతి ఆదివారం వచ్చి ఎవరైనా ఇంటికంటే వచ్చి కూర్చున్నారు. ఏదో నాకు తెచ్చింది ఏదో చెప్పేవాడిని రామచంద్రరావు గారు చాలా శ్రద్దగా భక్తిగా ప్రతి ఆదివారం కూడా ఆదివారం సెలవు కాబట్టి కొట్టికి పద్మవాన పాలించి రామచంద్రరావు గారు వస్తూ ఉన్నారు. ఇంకా శ్రద్దగా వస్తున్నారని నేను కూడా ప్రతి ఆదివారం కూడా ఆయన వచ్చే టైంకి ఇంటికాడ ఉండి ఏదో 2 గంటలు 3 గంటలు రామచంద్రరావు గారు చెబుతూ ఉండేవాడిని. రామచంద్రరావు గారు వస్తున్నారని చింతపల్లి నుంచి అప్పలరావు గారు కాపారం సుమానరావు గారు కూడా రావటం ప్రారంభించారు. తర్వాత వారిని చూసి మిగతా ఊళ్ళో కూడా కొంతమంది భక్తులు ఆదివారం కూర్చుంటున్నామని మిగతా భక్తులు కూడా ఆదివారం నాడు రావటం ప్రారంభించారు. మా ఇంటి దగ్గర సుమారావు గారి నెలలు ఈ సమావేశాలు జరిగినాయి. తర్వాత ఇక్కడ పెట్టి సంవత్సరం అయినా కూడా నాకు తెలియదు. నేనే డేట్ నోట్ చేసుకోవాలి, పోస్ట్ మాస్టర్ చెప్పారు. అంటే పోయి మా పోస్ట్ ఆఫీసులో పెట్టి నేను డేట్ నోట్ చేసుకున్నాను సంవత్సరం అయినా. అంటే వార్షికోత్సవం చేస్తున్నారు కానీ నాకు వార్షికోత్సవం గుర్తు కూడా లేదు, అసలు డేటే నేను నోట్ చేసుకోలేదు. అంటే ఇది ఒక పర్పస్ గా మటుకి ఏదో ఇక్కడ బాగు చేద్దామని ఆ రకంగా ఏర్పాటు చేయలేదు. ఇక్కడ మాస్టర్ చెప్పినట్టు మొట్టమొదటి గదిలో 10 మంది కూర్చుని వాళ్ళం, తర్వాత ఈ గదిలో 10 మంది కూర్చుని వాళ్ళం, తర్వాత జన సోటికి పని చేయటం ఈ సమావేశం అయ్యటం ఇది జరిగింది. అంత కాల ప్రవాహంలో ఒక సంవత్సరం అంటే ఎక్కువనే కాదు. ఒక మనిషి జీవితంలో ఒక సంవత్సరం పరిగణలోకి వస్తుంది, కానీ అనంత కాల ప్రవాహంలో ఒక దేశం యొక్క చరిత్రలో కానీ కాలం యొక్క ప్రవాహంలో కానీ ఒక సంవత్సరం అంటే పెద్ద ఎక్కువేం కాదు. ఒక మనిషి చరిత్రలో ఒక సంవత్సరం అంటే ఎక్కువే ఉండొచ్చు. ఇది వార్షికోత్సవం సందర్భంలో చెప్పే మాట. తర్వాత నా జన్మదినం అని ఇది కూడా ఇక్కడ 4 మాటలు చెప్పారు. నా శరీరం జన్మిస్తే కొమ్మరులో జన్మదినం అంటే శరీరానికి 50 సంవత్సరాలు వచ్చినాయి. 50 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలకు పూర్వం మనం లేవని కాదు, ఈ శరీరానికి 50 సంవత్సరాలు. అయితే నేను ఏమనుకుంటున్నా అంటే నాకు 35 సంవత్సరాల వయసు అనుకుంటున్నాను. ఈ శరీరానికి 50 సంవత్సరాలు కానీ నాకు వయసు మరి 35 సంవత్సరాలు అనుకుంటున్నాను. లెక్క ఏమైనా తీసి అతను ఏమైనా తప్పు తీసేలా లెక్క తెలియటం లేదా అంటే నాకు ఇంచుమించు ఒక సంవత్సరం ఇంచుమించులో తేడా వచ్చి నాకు భగవంతుడు పరిచయం అయితే 35 సంవత్సరాలు. అంటే భగవాన్ నన్ను ఆశీర్వదించి భగవాన్ యొక్క పౌరులు తీసుకుంది 5 సంవత్సరాలు. అంచేత దాన్ని మారిస్తే బియ్యం బియ్యం కింద చెట్టు చెట్టు కింద తౌరు తౌరు కింద తీసేసినట్టు అలాగా నా 50 సంవత్సరాల జీవితంలో ఓ 5 సంవత్సరాలు తీసేస్తే ఇంకో 5 సంవత్సరాలు ఇప్పుడు నాకు ఇంకో 5 సంవత్సరాలు నాకు లెక్కలో తీసుకోవచ్చు, ఓ 5 సంవత్సరాలు వదిలేయచ్చు. శరీరానికి 50 సంవత్సరాలు ఉండొచ్చు కానీ వయసు 5 సంవత్సరాలు. ఎందుచేతంటే భగవంతుడు నాకు సంబంధం ఏర్పడి 5 సంవత్సరాలు అయిన తర్వాత. తర్వాత అసలు జన్మ అంటే ఈ శరీరం జన్మించడం జన్మ కాదు, ఈ శరీరం మరణించడం మరణం. బాగా మీరు అర్థం చేస్తారు. ఈ ఒకే వాక్యం మీకు వంట పడితే సరిపోతుంది. ఈరోజు ఈ శరీరం జన్మించినప్పుడు అది జన్మ కాదు, ఈ శరీరం మరణించినప్పుడు మరణం. మరి జన్మ ఎప్పుడు? మనకి ఎప్పుడైతే అహంకారం పుట్టిందో అప్పుడు మనకి జన్మ వచ్చింది. నాలో ఎప్పుడైతే అహంకారం కలిగిందో, నేను పరమాత్మను ఎప్పుడైతే మర్చిపోయాను, నాకు ఎప్పుడైతే అహంకారం కలిగిందో అహంకారం పుట్టినరోజు నేను పుట్టాను. ఈ శరీరం పుట్టినప్పుడు నేను పుట్టలేదు, నేను అహంకారం పుట్టినప్పుడు నేను పుట్టాను. కానీ శరీరం పుట్టినప్పుడు పుట్టడం కాదు, ఇదో అహంకారం పుట్టినప్పుడే మనిషి పుడతాడు. నాకేం నాదే కాదు, నీకైనా నాకైనా ఎవరికైనా అదే చెప్తాను. అయితే ఎప్పుడు మరణిస్తాడు? ఈ శరీరం మరణించినప్పుడు మరణం అబద్ధం అది. ఈ శరీరం మరణించినప్పుడు మరణం అది అబద్ధం. అహంకారం ఎప్పుడైతే పోయిందో ఆ రోజు మరణించినట్టు. అంటే అహంకారం పుట్టినప్పుడు ఆ వ్యక్తి జన్మించినట్టు, అహంకారం పోయినప్పుడు అహంకారం మరణించినప్పుడు అతను మరణించినట్లే. శరీరంతో ఎట్టి సంబంధం లేదు. శరీరానికి వచ్చిన జన్మ జన్మ కాదు, శరీరానికి వచ్చిన మరణం మరణం కాదు. అహంకారానికి వచ్చిన జన్మ జన్మ, అహంకారం మరణించినప్పుడు మరణం. అంటే ఆచార్యుల వారు ఏమని చెప్పారంటే, ఎవరైనా మరణిస్తే మనం వెలపించక్కర్లేదన్నాడు. ఎవరైనా మరణిస్తే మనం వెలపించక్కర్లేదు అని ఆచార్య స్వామిలా చెప్పారు. ఎందుకంటే మరణించిన వాడు తిరిగి జన్మిస్తున్నాడు, జన్మించేవాడి గురించి ఏడవడం ఎందుకన్నాడు? ప్రతి వాడు మరణించే ప్రతి మనిషి తిరిగి పుడుతున్నాడు. అంటే తిరిగి పుట్టేవాడి గురించి ఏడవడం ఎందుకు? అంటే శరీరం మరణించడం కాదు, అహంకారం మరణించాలి. అహంకారం మరణిస్తే అది వాడు మరణించినట్లు లెక్క. అహంకారం మరణించలేదు అనుకోండి, శరీరం మరణించిందనుకోండి, వాడికి తిరిగి శరీరం వస్తుంది కాబట్టి అది వాడికి ఇంకా మరణించిన లెక్క కాదు. వాడు ఇందులో చిన్న రహస్యం అనేది మీకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనలో ఉన్న నిజమైన ఆత్మకి శరీరం అక్కర్లేదు. మరి శరీరం ఎవరికి కావాలి? మనలో ఉన్న అహంకారానికి శరీరం కావాలి. అంటే అది మరణించే వరకు దాని శరీరాలు వస్తాయి. ఇది మీకు అర్థం. మనలో నిజమైన ఆత్మకి శరీరం అక్కర్లేదు. ఎవరికి శరీరం కావాలి? లోపల మనకున్న అహంకారానికి శరీరం కావాలి. అది ఏం చేస్తే మనం సైకిల్ పోతే కొత్త సైకిల్ కొనుక్కుంటాం, చీర చిరిగిపోతే కొత్త చీర కొనుక్కుంటాం. ఇంకా చీర కట్టేవాళ్ళు మనం ఉన్నాం కదా, అంటే చీర మళ్ళీ కొనుక్కుంటాం. అదేవిధంగా అహంకారం ఉన్నంత కాలం శరీరం శిథిలైపోయింది అనుకోండి, శరీరం ముసుగుడైపోయింది అనుకోండి, విడిచిపెట్టేస్తున్న అహంకారం లేదు. ఈ రోజు ఇంకా కొత్త శరీరాన్ని తీసుకుంటాం. చీర పోయిన తర్వాత కొత్త చీర ఎలా కొనుక్కుంటున్నాం, అలాగే శరీరం పోయిన తర్వాత దానికి శరీరం కూడా ఉండి చీరలు తప్పనిసరి అహంకారం. ఎందుకంటే ఇప్పుడు శరీరాన్ని ఆశ్రయించి పుడుతుంది, ఒక శరీరాన్ని ఆశ్రయించి పెరుగుతుంది, శరీరాన్ని ఆశ్రయించి భుజిస్తూ ఉంటుంది, శరీరాన్ని ఆశ్రయించేది అభివృద్ధి అవుతూ ఉంటుంది. మళ్ళీ ఏదో చచ్చిపోయేప్పుడు కూడా ఏదో శరీరాన్ని స్మరిస్తేనే మరణం. నేను చూడండి, మీరు మరణించేటప్పుడు మీకు ఇష్టమైన శరీరాలు జ్ఞాపకం వస్తాయి, ఆ శరీరాన్ని స్మరిస్తూ మరణిస్తారు. అది పుట్టడమేమో శరీరాన్ని ఆధారం చేసుకుని పుట్టింది ఈ శరీరం, ఈ శరీరం ఇంకో శరీరం ఆధారం చేసుకుని వచ్చింది కదా, అదేవిధంగా ఇంకో శరీరం ఆధారం చేసుకుని శరీరం పెరుగుతుంది. మళ్ళీ మరణించేటప్పుడు కూడా ఇంకో శరీరాన్ని స్మరిస్తుంది అన్నాడు. అహంకారానికి ఎంతైతే రూప దృష్టి కావాలి, రూపం లేకపోతే అహంకారం నిలబడదు. అంతేకాదు రూపాలు మారుస్తూ ఉంటుంది, ఆలోచన మారుతూ ఉంటుంది, నామరూపాలు మారుతూ ఉంటాయి, ద్వేషాలు మారుతూ ఉంటాయి, మరి కష్టలు కార్పణ్యాలు మారుతూ ఉంటాయి, రాగద్వేషాలు మారుతూ ఉండొచ్చు, అతను అభిరుచులు మారుతూ ఉండొచ్చు, ఆశయాలు మారుతూ ఉండొచ్చు, ఆకాంక్షలు మారుతూ ఉండొచ్చు, కానీ మూలంలో ఉన్న రోగం అలాగే ఉంటుంది. అహంకారం ఏం చేస్తున్నారు, ఒకసారి రూపాలు మారుస్తూ ఉంటుంది. కొంతకాలం భార్యను ప్రేమించవచ్చు, కొంతకాలం తల్లిని ప్రేమించవచ్చు, కొంతకాలం తండ్రిని ప్రేమించవచ్చు, కొంతకాలం మనవులను ప్రేమించవచ్చు, కొంతకాలం డబ్బును ప్రేమించవచ్చు, కొంతకాలం కీర్తిని ప్రేమించవచ్చు, ఏదో మొత్తం ఏదో రూపాన్ని ఆధారం పెట్టుకుని జీవిస్తూ ఉంటుంది. అది ఒంటరిలో ఉండదు, అదే అహంకారం. అహంకారానికి ఒంటరిగా ఉండే శక్తి లేదు దానికి. చిన్నప్పుడు తల్లిని ప్రేమిస్తుంది, వయసు వచ్చిన తర్వాత తల్లిని వదిలేసి భార్యను ప్రేమిస్తూ ఉంటుంది. ఇంకా కాస్త వయసు వచ్చాక ఏమొస్తుంది, మళ్ళీ ఎవరిని మనవాళ్ళు ప్రేమిస్తుంటుంది, లేదా అధికారాన్ని ప్రేమిస్తుంటుంది, లేదా డబ్బును ప్రేమిస్తుంది, లేదా చదువును ప్రేమిస్తుంది. అంటే ఒంటరి ఇండిపెండెంట్ గా మనకి ఉండలేదు, దీని ఆధారంగా చేసుకునేది ఉంటాం. స్వతంత్రంగా ఉండే శక్తి అహంకారం చేయాలి. మీ ఇంట్లో మీతో ఎవరు మాట్లాడుతూ మానేశారనుకుని మీకు ఎంత కంగారు పడుతుంది, విచారం పడుతుంది, దుఃఖం పడుతుంది. ఇంకా దుఃఖం పడేది ఎవరు లోపల అహంకారం, దానికి ఏదో రూపం యొక్క అసరం ఉండాలి. కానీ మీ ఇంట్లో మిమ్మల్ని ఎవరు పలకరించి మానేశారనుకుని మీరు యాజిటీజ్ గా ఉండగలరు, ఎవరు నాతో ఎవరు మాట్లాడతారు అంటే భయం వస్తుంది. ఆ భయం వేసి ఎవరు అహంకారం. అదే నిజమైన మరణం ఎప్పుడు, అహంకారానికి మరణం వచ్చినప్పుడే నిజమైన మరణం. అహంకారానికి ఎప్పుడైతే మరణం వచ్చిందో అప్పుడు అది నిజమైన మరణం. శరీరం ఉండాలి, అంటే శరీరాన్ని శ్మశానాన్ని తీసుకుని దానం చేయకముందే ఈ శరీరం బూడిద అవ్వకముందే ఎవరైతే వాళ్ళు ఉన్న అహంకారం బూడిదైపోయిందో వాడి ఆ శరీరంలో ఎవడైతే తిరిగి పుట్టాడో వాడి జ్ఞానం అవుతాడు. మీరు దాన్ని జ్ఞాపించుకోండి, చావు కూడా వద్దు. ప్రతి ఆదివారం చెబుతున్నాను, చావు కూడా వద్దు. మీరు శరీరం ఉండాలి, మీరు ఈ లోకంలో ఉండాలి. ఉండని లోకంలో ఉండగా, ఈ దేహంలో ఉండగా, మీలో ఉన్న అహంకారం మరణిస్తే మీరు జ్ఞానం అవుతారు. మరణించిన తర్వాత ఇంకే అవటానికి అవకాశం, మరణించిన తర్వాత ఇంకో దేహం రావాల్సిందే. అది ఈ దేహంలో ఉండగా, ఈ లోకంలో ఉండగానే మీకు అహంకారం మరణించాలి, అప్పుడు మీరు జ్ఞానం. నేను చెప్పే మాటల కంటే నా జ్ఞానం మీకు ఎక్కువ ఉపయోగపడదు. మీరు చేసే సాధన కంటే గురువు మీకు ఇచ్చే అనుగ్రహం చాలా ఎక్కువ బలంగా పనిచేస్తుంది. ఈ గురువు ఎవరైనా వెళ్ళొచ్చు. ఈ జ్ఞానం అనేది ఎవరో రమణమహర్షో, రామకృష్ణ పరమహంసో, లేదా కృష్ణుడో, రాముడో సొంత ఆస్తి మటుకు కాదు. మీ సాధన కొంతవరకు అవసరమైనప్పటికీ గురువు ఇచ్చే అనుగ్రహం వల్ల మీరు ఎక్కువ లాభాన్ని పొందగలుగుతాయి. ఆధ్యాత్మిక మార్గం నేను చెప్పాను, ప్రతి ఆదివారం సమయ విషయాల్లో ముఖ్యమైన ఏంటంటే మన సత్సంగంలో మటుకు ఎవరో బంధనం గరువు మొయ్యద్దు. ఈ ఆధ్యాత్మిక సాధన పేరు చెప్పి గరువు మొయ్యద్దు. సాధన పేరు మీద కానీ ఇంకో పేరు మీద కానీ మీరు ఎవరు గరువు మొయ్యద్దు. గరువు దించుకోండి. మీరు ఆదివారం సమావేశాలు ఇక్కడికి వచ్చి బరువు ఎత్తి పంపుదాం అన్న ఉద్దేశం కాదు, మీకున్న బరువు దించుదాం అన్న ఉద్దేశం. చదువు ఎలా ఉంటుందో తెలియని వాళ్ళ దగ్గర నుంచి చదువు ఆశించకూడదు. అలాగే సంగీత శాస్త్రం గురించి తెలియని వాళ్ళ దగ్గర నుంచి సంగీత శాస్త్రం ఆశించకూడదు. గౌరవం ఎలా చేయాలో తెలియని వాళ్ళ దగ్గర నుంచి అనుకుంటామండి గౌరవం అంటే ఏంటో తెలియదు. ఆ గౌరవం ఎలా చేయాలో తెలియని వాళ్ళ దగ్గర నుంచి గౌరవం ఆశించకూడదు. వాళ్ళకే తెలియనిపోయి వాళ్ళ దగ్గర ఆశించడం మందు కొరకు. అదేవిధంగా ఆత్మ గురించి ఏది తెలియని వాళ్ళ దగ్గర నుంచి ఆత్మ విద్య ఆశించడం కూడా ఎటువంటిది. చర్చలకు కూడా ఎక్కువ ఎక్కువ చర్చించదు విషయాన్ని, విషయాన్ని ఊరికే చర్చించదు. చర్చిస్తే మీకు ఏమవుతుందంటే ఇప్పుడు చిన్న ఎక్కడైనా గుంట ఉందనుకోండి, ఆ గుంటలో మీరు రాయిస్తారండి, మొత్తం చిన్నది మట్టి కూడా పైకి వస్తాం. ఒకసారి చర్చలో అటువంటి ప్రమాదాలు వస్తాయి. ఆ పైన చేత మీరు కూడా పోతారు. అదేంటి ఏం చెబుతున్నాడు మా యొక్క మనకి, నువ్వు శరీరం అని చెబుతున్నాడా, నువ్వు మనస్థాని చెబుతున్నాడా, నువ్వు ఆత్మని చెబుతున్నాడు, నా ఆత్మని చెబుతున్నాడు. నీ శరీరం అని చెప్పడం లేదు, నీ మనస్థాని చెప్పడం లేదు, నేను ఆత్మని చెబుతున్నాను. మరి ప్రారంభం ఎవరికి, ప్రారంభం ఉంది కర్మ ఉంది. ఇది ఎవరికి ప్రారంభం, ఎవరికి కర్మ, ఎవరికి ఆత్మకే. ఆత్మకి నిజంగా ప్రారంభం ఉంటే, ఆత్మకి నిజంగా కర్మ ఉంటే అది ఆత్మని తెలుసుకోవడం అంటే అనవసరం. మీరు కాని ప్రారంభం గురించి, మీరు కాని కర్మ గురించి, మీరు కాని శరీరం గురించి, మీరు కాని అహంకారం గురించి మీరు ఎంత ఆలోచించారు, మీరు ఎవరు. ఇప్పుడు మనలో ఉన్న లోటు ఎక్కడైందంటే అందరినీ నువ్వెవరు నువ్వెవరు అని అడుగుతాం. ఈ నువ్వెవరు నువ్వెవరు అని అడుగుతాం, నేనేమన్నా వాళ్ళు ప్రశ్నించుకోడు. కానీ అందరినీ ఏమడుగుతాం, నువ్వెవరు 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 అని అందరినీ అడుగుతాం. కానీ నువ్వెవరు నువ్వెవరు అని అడిగేవాడు ఎవరు కూడా నేనేమండి అని ప్రశ్నించుకోడు. ఎవడైతే నువ్వెవడో అని అడిగే బదులు నేనెవరిని ప్రశ్నించుకుంటే వాడి జ్ఞానం అవుతాడు. నువ్వెవడో అని అడిగితే వాడి జ్ఞానం అవ్వలేదు. నేను ఎవరిని అని తను ప్రశ్నించుకోవడం వల్ల తనకు ఒకవేళ అన్వేషణ ప్రారంభం. ఇంకో చిన్న విషయం మీరు చెబుతున్నాను, మీలో ఎవరైనా మంచి పనులు చేస్తూ ఉండొచ్చు, మీరు ఎవరైనా మంచి పనులు చేస్తూ ఉండొచ్చు. మంచి పనులు చేసినంత మాత్రం చేత మీకు జ్ఞానం కలుగుతుంది అక్కడ లేదు. మంచి పనులు చేయడం మంచిదే, కానీ మంచి పని చేసినంత మాత్రం చేత జ్ఞానం కలుగుతుంది అక్కడ లేదు. ఎందుచేత మనకి దారిస్తేనే కానీ వాడికి జ్ఞానం అవ్వలేదు. నేను చాలా మంచి పనులు చేశాను, నేను ఎందుకు జ్ఞానం ఇవ్వలేదు అంటాను ఫీల్లేదు. మొత్తం ఈ మహామాయ మీకు దారి ఇవ్వాలి. ఆ మాయ కనుక మీకు దారి ఇవ్వకపోతే మీరు ఎన్ని మంచి పనులు చేస్తే మీకు జ్ఞానం రాదు. నువ్వు నాకు ఎందుకు దారి ఇవ్వాలి, కంపల్ చేయడం కంపల్ చేయడం కుదరదు మాయని. నా బలవంతం చేస్తే ఒప్పుకోదు, బలవంతం చేస్తే దారి ఇవ్వదు. నువ్వు నాకు ఇంటికి దారి ఇవ్వడం లేదు, నాకు ఇన్ని మంచి పని చేసి ఇక్కడ మంచి పని చేసిన మీరు మా ఆయన దండిస్తారనుకునే దారి దానికి నువ్వు ఎందుకు ప్రీతి కలిగి అవి దారి ఇవ్వలసినాయి. కానీ మీరు దాన్ని బలవంతం చేసి దాని చేసి మీరు దారి పెంచేలా మీరు ఏర్పాటు చేయలేదు. మనం అందరం చేసి పొరపాటు ఏమిటంటే ప్రకృతి గురించి ఆలోచిస్తున్నాం, ప్రకృతిని అన్వేషిస్తున్నాం, ప్రకృతిని స్మరిస్తున్నాం, ప్రకృతిని విచారణ చేస్తున్నాం, ఆత్మని విచారిస్తున్నాం అనుకుంటున్నాం. చేసేదంతా ప్రకృతి గురించి, ప్రారంభము ప్రకృతిలోదే, ఈ కర్మ ప్రకృతిలోదే. ఈ ఎన్ని గంటల తరబడి ఇంటి గురించి చెక్ చేసి ఇవన్నీ ప్రకృతి కూడా. పోయి మీరు మంచి చేస్తారు, మంచి ప్రారంభం ఉంటే మంచి అనిపిస్తారు, చెడ్డ ప్రారంభం ఉంటే చెడ్డ అనిపిస్తారు. మీరు మంచి మీరు కాదు, చెడ్డ మీరు కాదు. అసలు మంచి చేయమని ఎందుకు చెప్పారు, చెడ్డ చేయొద్దని ఎందుకు చెప్పారు? మంచి చేస్తే పుణ్యం వస్తుందని చెప్పారు, చెడ్డ చేస్తే పాపం వస్తుందని చెప్పారు. పుణ్యం ఏం చేసుకుంటారు మీరు, పాపాన్ని ఏం చేసుకుంటారు? పుణ్యం చేస్తే మీకు సుఖం వస్తున్నాయి, పాపం చేస్తే మీకు దుఃఖం వస్తుంది కాబట్టి అని చెప్పి పుణ్యం చేయమన్నారు, పాపం చేయొద్దాం. పాపం ఎందుకు చేయొద్దన్నారు, మీకు దుఃఖం వస్తుంది కాదు. పుణ్యం ఎందుకు చేయమన్నారు, పుణ్యం చేస్తే మీకు సుఖం వస్తుంది కాదు, మేము పుణ్యం చేయమన్నారు. అయితే ఈ సుఖం అబద్ధమే, ఆ దుఃఖం అబద్ధం. ఇది ప్రారంభం కానీ మీరు చెప్పుకోవచ్చు, కర్మ కానీ మీరు చెప్పుకోవచ్చు, కాదంటే మీరు. కానీ ఈ సుఖం అబద్ధం, ఈ దుఃఖం అబద్ధం. మీకు ఈ సుఖము మాయే, ఈ సుఖము స్వప్నమే, ఈ దుఃఖము స్వప్నం. ప్రతి మనిషి ఇంద్రియాలతో కొన్ని సుఖాన్ని చేస్తారు. అది అసత్య సుఖం. ఒక ఆత్మ సుఖం అంటే సత్యమైంది. ఇంద్రియాలతో అనుభవించే సుఖం అసత్య సుఖం కాబట్టి వెంటనే మళ్ళీ దుఃఖం పుట్టుకొస్తామండి. అదే కనుక సత్య సుఖం అయితే మీకు దుఃఖం పుట్టదు. నాలుగు నాత్మే మీలో ఉంది, మీలో నాత్మ నాలుగు ఉంది, మీరు ఏమీ తేడాలి. అది మీలో నాత్మ మీకు ఎందుకు తెలియటం లేదు? ఇది డైరెక్ట్ ప్రశ్న. ఈ ప్రశ్న మీరు వేసుకోవడం మానేసి ప్రారంభమా కర్మ, ప్రారంభమా కర్మ, నా పూర్వజనం ఏంటి, నా ఉత్తర జనం ఏంటి, ఇలా ఇటువంటి సమస్యలో గడతారనుకోండి. ఇటువంటి సమస్యలో గెలితే మీకు మార్గం కనపడదు. ఇంకేదా, మీ ప్రారంభం అహంకారానికి, మీ కర్మ అహంకారానికి. మీరు అహంకారం కాదు కదా, మీరు కాని దాని గురించి ఎంత చెక్ చేస్తే నిజం అవుతుంది? మీరు కాని దాన్ని ఎంత చెక్ చేస్తే నిజం చేయగలరు? మీరు ఇప్పుడు చీకటి ఉంది, ఒక చీకట్లోకి వస్తూ ఉంది. మనం గదిలోకి వెళ్ళాం, చీకట్లోకి వస్తుంది. ఆ వస్తువు అక్కడ ఉంది, ఈ కలజోడు ఉంది, చీకట్లో ఉంది. ఈ కలజోడు అక్కడ ఉంది కానీ నాకు కనిపించదు. ఇప్పుడు ఇక్కడ ఉంది, నా కలజోడు ఇక్కడ పడేస్తున్నాను. చీకటిగా ఉంది, చీకటిగా ఉంటే కలజోడు ఇక్కడ ఉంది కానీ నాకు కనిపిస్తుందా? నాకు కనిపించలేదు. కారణం ఏమిటి? చీకటి కాదు. అదేవిధంగా మీలో ఆత్మ ఉంది కానీ మీకు కనిపించదు. మీకు కనిపించినంత మాత్రం చేత లోపల మీకు ఆత్మ లేదని మీరు అనుకోవద్దు. కానీ ఎందుచేత బయట చీకటి వల్ల వస్తువు కనపడటం లేదు, మీకు అజ్ఞానం ఉంటుందో లోపల వస్తువు కనిపించదు. నీకు ఎప్పుడైతే అజ్ఞానం పోయిందో ఆ చీకటి గదిలో దీపం వెలిగించగా గదిలో వస్తే ఎవరు లేదా కనిపిస్తుందో, నీకు ఎప్పుడైతే నీకు జ్ఞానం కలిగిందో నీలో ఉన్న ఆత్మ అది ఎక్కడ ఉందో దాని స్వరూపం ఉంటే దాని స్వరూపం నీకు తెలియపరుస్తుంది. అంటే నీకు తెలియనప్పుడు లోపల ఆత్మ ఉంది, తెలియనప్పుడు ఉంది, తెలిసినప్పుడు ఉంది. అది చీకటిలో ఉండి మనం దీపం వెలిగించినప్పుడు వస్తువు అక్కడ ఉంది. దీపం వెలిగించడం వల్ల కనిపిస్తాం. జ్ఞానం అనే దీపం వెలిగించుకోవడం వల్ల జ్ఞానం కూడా దీపంతో సమానమే. ఆ దీపం వెలిగించిన వస్తువు నీకు ఉన్నట్టుగా దాని స్వరూపం తెలియపరుస్తుంది. మీరు సూటిగా ఆత్మని వెతకడం మానేసి ఈ పూర్వజన్మల గురించి, పరజన్మల గురించి, మంచి గురించి, చెడ్డ గురించి, ప్రారంభ కర్మల గురించి, వీటి గురించి, వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. మీకు మీ పుణ్యాల గురించి, పాపాల గురించి, ఇదంతా మాయలో భాగం. ఇదంతా చిట్టు కింద ఓకే పోవలసిందే. ఈ విజయం కది మామూలుగా దోగరా చిట్టు కింద తీసేవలసింది. కానీ మీరు రామాయణాలు చాలా సార్లు చదువుకుంటారు. రామాయణంలో ఆంజనేయ స్వామి మహాభక్తుడని మనం వింటున్నాం. రామాయణంలో ముఖ్య పాత్ర కావడం ఎవరు? రాముడు తర్వాత ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి వారు హృదయంలో రాముడు స్మరించేవాడు, హృదయంలో రాముడే ఉండేవాడు, నోటితో రామనామం చెప్పేవాడు, చేతులతోటి ఎప్పుడైనా ఆంజనేయ స్వామి పని చేస్తే రాముడి పని తప్పించి అతను సొంత పని చేసుకోలేదు. అది ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేకత. మన చేతులతోటి మనం ఎప్పుడైనా సొంత పని తప్పించి ఎవరికైనా పని చేశాం. మీరు హృదయపూర్వకంగా సత్యాన్ని ప్రేమిస్తున్నారు. స్టార్టింగ్ పాయింట్ అక్కడ రండి. మీరు ఫస్ట్ స్టెప్ లో రాంగ్ స్టెప్ వేసారు, మీకు దారి తప్పిపోతారు. మీరు నరసాపురాన్ని బయలుదేరి, మీరు నరసాపురాన్ని బయలుదేరి మాకేరే వైపు ఎంత స్పీడ్గా నడిచినా నరసాపురం రాదు. స్పీడ్గా నడిస్తే నడవటం. మీరు ఉద్దేశంలో నరసాపురం వెళ్దాం. నడిచేది ఎవరికి? నడిచి మన మాట్లాడే స్పీడ్గా నడుస్తున్నారు, కష్టపడుతున్నారు, చెమట వచ్చేలా నడుస్తున్నారు. మీరు చెమట పట్టే నరసాపురం వస్తున్నారు, మాట్లాడి వస్తుంది కదా. ఏమైనా కన్ఫ్యూజన్ అక్కర్లేదు. మీరు ఎవరే నిజంగా మీరు సత్యాన్ని ప్రేమిస్తున్నారు. నిజంగా సత్యాన్ని ప్రేమిస్తుంటే ఆత్మే సత్యం కాబట్టి మీరు ప్రయత్నం చేయగలరు, దాని దోషం మీకు ఇస్తుంది. ఇప్పుడు నాకు కలెక్టర్ పోస్ట్ వచ్చిందనుకున్న మాట వేస్తాను. తహసీల్ గారు నా మాట వింటాడు, రేవ్ ఇన్స్పెక్టర్ నా మాట వింటాడు, నా జవాను నా మాట వింటాడు. అదే మీరు సత్యాన్ని ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నారో అప్పుడు మీ ఇంద్రియాలు దారిలోకి వచ్చేస్తాయి, మీ మనస్సు దారిలోకి వచ్చేస్తుంది, మీ ప్రారంభము దారిలోకి వచ్చేస్తుంది, మీ కర్మ దారిలోకి వచ్చేస్తుంది. సమస్తము ఏ నచ్చ అక్కడ ఉండాలన్నీ కుదిరి. మీకు పోరాటం వద్దు, స్ట్రగుల్ వద్దు. నేను చెప్పేది మీరు హృదయంలో సత్యాన్ని ప్రేమించండి, అన్ని దేనికి దారిలో పడిపోతుంది. మీ ప్రారంభాన్ని లొంగదీసే శక్తి సత్యానికి ఉంది, మీ ఇంద్రియాలను లొంగదీసే శక్తి సత్యానికి ఉంది, మీరు చేసిన పూర్వకర్మను లొంగదీసే శక్తి సత్యానికి ఉంది. వీటికి ఉన్న బలం నిజంగా సత్యాన్ని కాదు. ఆ సత్యాన్ని మనం ప్రేమించేందుకు, నేర్చుకోలేందుకు, తెలుసుకోలేదు. మొట్టమొదటి మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? మనం సత్యాన్ని ప్రేమిస్తున్నాం లేదా? అది మీరు ముందు ఆ ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న వేసుకోండి. మీ ప్రశ్నలోంచి మీకు విజ్ఞానం వస్తాను. మీ ప్రశ్నలోంచి కూడా విజ్ఞానం పుడుతుంది, మర్చిపోకండి. మీరు వేసుకునే ప్రశ్నలోంచే మీకు విజ్ఞానం పుడుతుంది. సత్యాన్ని ప్రేమిస్తున్నారని కూడా అన్ని మంచి గుణాలు మీకు వచ్చారు. మీరు మంచి గుణాల కోసం ప్రయత్నం చేయక్కర్లేదు, అన్ని మంచి గుణాలు మిమ్మల్ని వరిస్తాయి వచ్చు. ఒక శాస్త్రంలో ఏం చెప్పాడంటే, 9 మాసాలు నిన్న గర్భిణి స్త్రీ తన గర్భంలో ఉన్న బిడ్డను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో, మీ సాధన చేసేవాళ్ళు, ఆధ్యాత్మికంగా సాధన చేసేవాళ్ళు తమలో ఉన్న మంచి గుణం అంత జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అది మంచి గుణాల గురించి ప్రత్యేకంగా ఏదో ప్రతి మంచి గుణం గురించి మీరు సాధన చేయక్కర్లేదు. ఆ గంటలో వచ్చి అమృతాయి. మీరు ముఖ్యమంత్రి అయ్యారనుకోండి, ముఖ్యమంత్రి అయిన వాడు వెంటనే కారు తీసుకొచ్చి అక్కడ పెడతారు, నా కారు కాదని అడగక్క.
లేదండి. అదే మీ సత్యానికి హృదయపూర్వకంగా ప్రేమిస్తాన్ని వచ్చి మీ పాదాలు దగ్గర సాధన తెలుసుకోవడం అడవులేదు. మీరు ప్రేమిస్తున్నారా అది అడిగి సాధన విషయం మీరు తెలుసుకున్నారా లేదా అక్కడ దాకా వెళ్ళదు. మీరు అసలు మీరు దాన్ని ప్రేమిస్తున్నారా? ప్రేమించుకుని అన్వేషణ ఎలా అన్వేషణ చేయగలరు? సత్యాన్ని విషయం ఎలా చేయగలరు? మీరు అసలు సత్యాన్ని ప్రేమించకుండా సత్యాన్ని ఎలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలరు? అలా ప్రేమిస్తే ప్రయత్నం పడుతుంది. వేదాంతంలో కన్ఫ్యూజన్ ఎక్కువ రావడం కారణం, కాంట్రిబ్యూషన్ ఎక్కువ రావడం కారణం ఏంటంటే అనుభవం లేని విషయాలు చెప్పండి. చెప్పేవాడికి అనుభవం ఉండాలి కదా. నాకు నేను ఏదైనా ఒక విషయం చెబుతాను, నాకు కొంత అనుభవం ఉండాలి దానికి. నాకు అనుభవం లేకుండా చెప్పేయటం, చెప్పేది ఒక పుస్తకం కింద రాయటం, అది ఎవరో పది మంది చదవటం, అక్కడి నుంచి కన్ఫ్యూజన్ రావు. ఇప్పుడు భగవద్గీత ఉందనుకోండి, కృష్ణుడి గార్జునికి చిరకాల బంధు వచ్చింది, చిరకాల పరీక్ష ఉంది, కానీ యుద్ధంలో చెప్పాడు భగవద్గీత, అంతకుముందు ఇంటికారు ఇంటికి చెప్పలేదు. కారణం ఏంటంటే అతను యుద్ధ టైంలోనే వైరాగ్యం వచ్చింది, అంతకుముందు అతను వైరాగ్యం రాలేదు. అసలు అతను రాకుండా వైరాగ్యం రాకుండా చెబుతాడనుకోని ఈ బోధ పనిచేది. ఈ జనానందరిని చంపేసి వదిలు, ఇదంతా నాకు అనవసరం, నాకు రాజ్యం అక్కర్లేదు, సుఖం అక్కర్లేదు, భోగం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు అని అంతా వదిలేస్తున్నాను. ఆ వైరాగ్యాన్ని పురస్కరించాలని గేట్ చెప్పాడు, కానీ అర్జునుడు వైరాగ్యం లేదు అక్కడ కూడా గేట్ చెప్పడే. ఇంకేదా వైరాగ్యం లేనప్పుడు బోధ చెప్పినట్టు పని చేయి. ముందు మనకు ప్రాపంచిక జ్వరం తగ్గాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం జ్వరంతో వెళ్ళామనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు బలానికి మందు ఉంటే ఏ డాక్టర్ గారు కూడా బలానికి మందు, ముందు జ్వరం తగ్గినవయ్య అంట. అలాగే ఇప్పుడు మనకు ప్రాపంచిక జ్వరం తగ్గుతుంది కానీ విచారణ ప్రారంభం కాదు. మనకి భగవంతుడితో సంబంధం తక్కువగా ఉంది, ప్రపంచంతో సంబంధం ఎక్కువగా ఉంది. అంటే ఒక రకమైన వరల్డ్ ఫేవర్ మనకి. ఇప్పుడు చూడండి, మీకు ఎక్కువ లోకం జ్ఞాపకం వస్తాడో భగవంతుడు జ్ఞాపకం వస్తాడో మీరు అబద్ధం కాదని చెప్తాను. మీరు లోకం ఎక్కువ జ్ఞాపకం వస్తాను అంటే ఏంటి? మీరు లోకానికి దగ్గరగా ఉన్నారు, ఈశ్వరుడు దగ్గరగా ఉన్నారు. మీరు లోకానికి దగ్గరగా ఉన్నారు కాబట్టి లోకం ఎక్కువ జ్ఞాపకం వస్తుంది. మీరు నిజంగా ఈశ్వరుడు దగ్గరగా ఉంటే ఈశ్వరుడు ఎక్కువ జ్ఞాపకం వస్తారు కదా మీకు. అంటే ఏంటి? మనం ఈశ్వరుడు దూరంగా ఉన్నాం, లోకానికి దగ్గరగా ఉన్నాం తెలిసిపోతుంది కదా. ఆకలి విపరీతంగా నాకు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం మీద కలుగుతుంటాను, మైసూరు పాకం గురించి కానీ పాలబడి గురించి కానీ మనసు ఆలోచిస్తుంది. ఆలోచించి ఎప్పుడు నాకు తింటానికి అన్నం ఉంది, ఇతర భోగాలు అన్నీ అప్పుడు వెళ్తుంది మైసూరు పాకం మీద పాలబడినది. మరి తింటానికి అన్నం లేనప్పుడు మైసూరు పాకం మీద పాలబడి మీద సరస్వతి మనసు వెళ్ళదు. అసలు మీకు ఏది అవసరం మీకు తెలిసిన ఎప్పుడు ఆలోచిస్తున్నారు దాని గురించి? మీరు ఏది ఎసెన్షియల్, మీరు అవసరం మీకు అసలు అడ్జెంట్ మీరు ఏది అంటారు? ఇప్పుడు మన దేశానికి ఒకసారి నాకు అనిపిస్తుంది ఈ భక్తి కంటే ఏటి వల్ల ముఖ్యం? అంటే మైసూరు పాకలు వద్దని కదా నేను చెప్పి అన్నం ఉండాలి కదా ముందు, అన్నం తర్వాత మైసూరు పాకం. మీరు స్వతంత్రంగా ఆలోచించాలని ఈ ఆదివారం సమావేశాల లక్ష్యం కానీ మనం బాధ్యత చేయాలంటారు. భక్తి పేరు చెప్పి మీరు తెలివితేటలు పెంచుకుంటారా లేదా మూర్ఖత్వం పెంచుకుంటారా? ఇప్పుడు మీకు కావాల్సిన మూర్ఖత్వం తెలివితేటలు. ఒకవేళ మీ తెలివితేటలు అభివృద్ధి అవడానికి ఏటి వల్ల అవసరం ఎందుకు ఉపయోగించుకోరు మీరు? ఒక ఈ జన్మలో మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ పారిపోతారనుకోండి, మళ్ళీ జన్మలో పారిపోతారనుకోండి, మళ్ళీ జన్మలో పారిపోతారు, ఎన్ని జన్మలు పారిపోయిన ఇక్కడ రావాల్సింది ఆత్మ దగ్గర రావాల్సింది. పారిపోతే పారిపోండి ఇష్టం. ఆదివారం సమాజాలకు ఎవరు రాకుండా మీరు పారిపోండి. ఎక్కడికి పారిపోతారు? పోనీ ఈ జన్మలు పారిపోతారు, రాబోయే జన్మలు పారిపోతారు, రాబోయే జన్మలు పారిపోతారు. ఒక అబద్ధంలో ఇంకో అబద్ధంలోకి, ఒక అబద్ధంలో ఇంకో అబద్ధంలోకి నిజం కావాల్సింది ఆత్మ దగ్గర రావాల్సింది. నాలుగు అసలు ఏమీ లేదనుకో నాకు విమర్శ పుట్టదు. నిన్ను ఎవరిని విమర్శిస్తున్నారనుకోండి ఎక్కువ వాళ్ళు అసీకారు. నిన్ను సాటిని ఎవరైనా విమర్శిస్తున్నారనుకోండి మీరు బాగుపడాలని కావాలి ఉద్దేశం, మీ మీద అసూయ మీద వాళ్ళు విమర్శిస్తున్నారు. అలా రేపు తీసుకోండి. వాళ్ళ అసూయ లేదనుకోండి మిమ్మల్ని విమర్శించాల్సిన పని. అది మీకు ఎవరి మీద అసూయ లేదనుకోండి వాళ్ళు మీకు జ్ఞాపకం ఇవ్వాలి. వాళ్ళు విమర్శించాల్సిన పని మీకేంటారు? మనలో ఉన్న అసూయ విమర్శకం దిగుతుంది. ఏదైనా ఎందుకు కావాలంటున్నాను? మీరు ఎవరి నుంచి విమర్శిస్తున్నాను, ఏంటికి విమర్శిస్తున్నాను, ఇంక విమర్శం చేస్తున్నాను. మన నాలో ఏదో విమర్శం చేస్తానంటే నేను విమర్శిస్తున్నాను. నాలో అసూయ గుణం అలా నేను విమర్శిస్తున్నాను సంగతి నా కనీసం నాకు తెలుస్తుంది. నాకు తెలియకుండా నా రోగం ఎలా పోతుంది? నా రోగం ఏంటి నాకు తెలియకుండా రోగం ఎలాగే ఎలిమినేట్ చేసుకోండి, రిమూవ్ చేసుకోండి. అలాగే అసూయ వల్ల నేను విమర్శిస్తున్నాను ఎవరి మనిషి సంగతి మీరు తెలుస్తుంది. అది రేపు కావాలంటే ఈ లోకంలో మనం కోరదగిన వస్తే ఈ ఆత్మీయ సమయంలో విద్యలన్నీ కూడా కొత్త వరకు ఉపయోగపడతాయి. కానీ సమూహంగా చూస్తే పోలో పెట్టిన కట్టి లాంటి పరిణామంలో జ్ఞానం అంటే ఏమిటి? మీరు జ్ఞానం అంటే కష్టపడిపోతున్నారు, జపం అంటే ఏంటి? ఆ తపస్సు ఎందుకు చేయమన్నారు, పూజ ఎందుకు చేయమన్నారు, జపం ఎందుకు చేయమన్నారు మీకు ఏం తెలుస్తుందా? మేము జపం చేస్తున్నాం అంటారు, లేదా మేము పూజ చేస్తున్నాం అంటారు. మీరు చెయ్యండి, తెలుసుకుని చేయండి. ఎందుకు చేస్తున్నారు? అసలు పూజ ఎందుకు చేయమన్నారు, జపం ఎందుకు చేయమన్నారు, ధ్యానం ఎందుకు చేయమన్నారో మీరు తెలియాలి కదా. అసలు చెయ్యండి, ఉద్దంటే మీరు పూజ చేయండి, జపం చేయండి, ధ్యానం చేయండి, అన్ని చెయ్యండి. ఎందుకు చేస్తున్నారో మీకు తెలియాలి కదా. మీరు కొత్తగా మీకు భగవంతుని తెలుసుకోవాలని కోరిక పుట్టింది. మీకున్న సంస్కారాలు ఏవి ఉన్నాయి, మీకున్న తలంపులు ఏవి ఉన్నాయి, అవి ఏమంటాయి? అప్పుడు ఈ కోరిక పుట్టిన భగవంతుని తెలుసుకుంటా మరి మా మాట ఏంటి? మీరు జిమ్మికి ఎప్పుడు తింటా? ఇప్పుడు మీరు జిమ్మి తింటే బాగా అలవాటు ఉండండి. నిన్న మొన్నటి వారించే ప్రారంభించారు మీరు. ఏంటి భగవంతు మీరు జిమ్మి తినాలని, జిమ్ అంటే మీకు ఇష్టం, జిమ్మి తినాలి అలవాటు అప్పుడు కోటి సంవత్సరాలు ఉంటుంది మీకు. మన ఇంద్రియాలతో ఇటువంటి దేహాలతో ఎన్ని భోగాలను తీస్తూ వస్తున్నాం? ఏ ఇండియానికి ఆ భోగమే కావాలి. అంటే నాలుగేమో నాలుగు తీపి కావాలి, కంటికి సినిమా కావాలి, చెవికి చెవికి ఏం కావాలంటే సినిమా పాడు. ఏ ఇండియానికి ఆ ఇండియా కావాలి. కొత్త ఈతిగా బాధపడతాం, నాలుగు నచ్చేదండి అది ఊరుకోవద్దు, దానికి ఊర్చుకోవాలి. కింద బాగా కొత్త బాధపడతాం, నా పొట్టేది బాధపడతాను ఊరుకుంటే నాలుగు ఊరుకోవద్దు. ఆ పొట్ట కూడా నాకెందుకు నా ఊరికి పడలేదు. దాని కూడా ఎవరు కూడా వాడదే మన ఇంద్రియాలను ఒక కూడా తెచ్చి ఇంట్లో తెచ్చిడు, ఊళ్ళో తెచ్చిడు వదిలేదు. ఇంట్లో తెచ్చిడు, ఊళ్ళో తెచ్చిడు, దేశంలో తెచ్చి అయ్యే కదా మనం పేపర్ ఉంటుంది. అంటే మన ఇంద్రియాలను మనం పేచిడు మళ్ళీ మనకి అజీర్తిగా ఉంది, కొంచెం పోపురంగా ఉన్నాం చెబుతా ఉంటుంది మనకి అంతకారం చెబుతాను. అది నాకే అంటే అజీర్తిగా ఉంటే నాకెందుకు నా నోట్లో పడాలి. డాక్టర్ గారు చెప్పిన ఏంటది మా అంతఃకరణం చెబుతాను, డాక్టర్ గారు చెబుతూ ఉంటారు. డాక్టర్ గారు చెప్పిన అంటే ఇప్పుడు ఇంతకు పూజ ఎందుకు చేయమంటు, జపం ఎందుకు చేయమంటు, ధ్యానం ఎందుకు చేయమంటు? మా ఇంద్రియాలతో భోగాలు జన్మల నుంచి యుగాల నుంచి ఎన్నో తరాల నుంచి అనుభవిస్తూ అలవాటును కూడా తీసుకొస్తాను. మీరు బాగా జ్ఞాపకం శ్మశానంలో చేయడం పూర్తవుతుంది, కానీ ఇప్పుడు మీ కళ్ళకు సినిమా చూసి అలవాటు ఇస్తుంది అనుకోండి, కన్ను కాలిపోతుంది శ్మశానంలో. కానీ సినిమా చూసి అలవాటు మీకు లోపల కాదు. మన వాసనలు మన సంకెళ్ళు, మన అలవాట్లే మన సంకెళ్ళు, మన కోరికలు మన సంకెళ్ళు, మన నశింపు చూసి కూడా మన సంకెళ్ళు, మన అజ్ఞానం మన శత్రువు. మీరందరూ నేను శత్రువులు అనుకుంటున్నాను కాదు, మా అజ్ఞానమే నాకు శత్రువు, నా కోరికలే నా శత్రువులు, నా వాంఛలు నా శత్రువులు, నా బలహీనతలు నా శత్రువు, నా తలంపులే నా శత్రువు. ఈ జన్మల నుంచి ఎంతో అన్నం పెట్టి పోషించుకొస్తున్నటువంటి ఈ భోగాల్ని నిన్న వారి వారికి దగ్గర నాది వారు నీకు భక్తి కలిగితే మా మాట ఏం చెప్తారు పొల్లయ్యా అంటే పొల్లయ్యాశాలి ఎక్కడ కలుపుతావయ్యా? నా జిన్నుముఖ మాట ఏంటి? నా చిరుమా మాట ఏంటి? నా నాటకం మాట ఏంటి? అవన్నీ ఎలా వచ్చాయంటే కత్తులు కదేంతో వచ్చా. ఈ కోరికలు వయసు ఎంత? 4 సంవత్సరాలండి. ఈ భక్తి వయసు ఎంత? 4 వందలు, మొన్న గారు 18 రోజులు వయసు. ఇప్పుడు 50 సంవత్సరాల వయసు ఉన్న మీదకి 4 నెలల పిల్లలు దెబ్బ అడగలమంటే ఎలా ఉంటున్నారు? ఇప్పుడు 50 సంవత్సరాల వయసు ఉన్న అప్పటికే కసరత్ చేసేవాడు, ఎక్సర్సైజ్ చేసే డాక్టర్ గారు టానిక్లు పుచ్చుకోండి, బాగా దెబ్బలు రెడీగా ఉన్నాడు. వారి మీదకి 4 నెలల కుర్రాన్ని దెబ్బ అడగలమండి అండి. ఒక్క కాలు చెబుతుంటే అవతల పోతాడు. మీరు భక్తి అంటే మన గొడవలు 4 సంవత్సరాల జీవాల నుంచి తరతరాల నుంచి జన్మ నుంచి అలా లోపల నుంచి హృదయం చేరుకుని చేరుకుని వస్తాయి అంటే నువ్వు భక్తి కావాల్సి వచ్చింది అని ఎలా దేవుడు కావాల్సి వచ్చాడు నా మాట ఏంటి అని లోపల నుంచి ఒక్కసారి విజృంభించి నిలబడతాడు. అప్పుడు ఏం చేశారు? ఈ నీకు దేవుడు తెలుసుకునే వాసన ఉంది కదా, ఈ వాసన పెద్ద చేసి పోషించుకోవడం కోసం పూజ చేయమన్నారు, జపం చేయమన్నారు, ధ్యానం చేయమన్నారు, వాసన అసలు జంటటం కోసం. లోపల మీలో ఉన్న సమస్యల్ని, మీలో ఉన్న వాంఛల్ని, మీ కోరికల్నే, మీ అలవాటులే నాకు ఈ హ్యాబిట్స్ ఉన్నాయండి అంటారు. ఈ హ్యాబిట్స్ ముంచేస్తాయని సంగతి మీకు తెలియదు. ఈ ఫ్రెండ్షిప్ ఎప్పుడు, ఈ షిప్ ఎప్పుడు ఆ ఫ్రెండ్ ముంచే, నాకు ఫ్రెండ్షిప్ ఉందంటే ఈ ఫ్రెండ్షిప్, ఈ షిప్ ఎప్పుడు ఫ్రెండ్ ముంచేసిన ఎవరైనా తప్పదు షిప్ ముంచేస్తుంది. నా వాంఛలు నాకు ఈ అలవాట్స్ అని హ్యాబిట్స్ అని చెబుతారు, కానీ హ్యాబిట్స్ అని ముంచేస్తాయి. నేను పాతాల లోకాన్ని తీసుకెళ్లి వాడి హ్యాబిట్స్ నాకు ఏ దుర్గం లేదనుకోండి. మీరు అందరూ కలిసి రండి, ఏం చేయలేరండి. ఈ దేశమే కాదు, ఈ లోకం కాదు, ఎవరు ఏమి చేయలేదు. నాలో బలహీనత లేకపోతే మీరు అందరూ కలిసి నన్ను చేసేది ఏం లేదు. నాలో బలహీనత ఉంటే, ఒక్క బలహీనత ఉంటే మీరు అందరూ కలిసి నాకు ఉపకారం చేయాలని చేయలే. కొండ ఎంత పెద్దదైనా ఒక చిల్లు సార్ మీరని బయట తిరిగిపోవడం కోసం పది చిల్లు అక్కర్లేదు. ఒక చిల్లు ఉంటే కొండలో మీరంత బయట తెలుస్తారు. అంటే నేను మీరు ఏమనుకుంటున్నారు? దేవుని తెలుసుకోవడం కోసం పూజ, దేవుని తెలుసుకోవడం కోసం జపం అనుకుంటున్నారు. మీరు జపం చేయలేదు, దేవుడు కోపం వస్తుందా? ఆ కోపం వచ్చి దేవుడు మీకెంత? మీరు జపం చేయకపోతేనే దేవుడు కోపం వచ్చేస్తే అంత తొందరగా కోపం వచ్చేసి దేవుడు మీకెళ్ళి కోపాలు వచ్చేది ఇంట్లో లేరు అని ఏడు ఎందుకు ఏర్పాటు చేశారు? ఒక స్ట్రగుల్. మీరు కాలేజీలో చదువుకున్నా, యూనివర్సిటీలో చదువుకున్నా, మీ జీవిత సమస్యలు పరిష్కరించుకోవడానికి ఆ చదువు ఉపకారం లేకపోతే ఆ చదువే కాదు. మీరు చదువుకున్న చదువు మీ సమస్యలను పరిష్కారం చేసుకోవడం కోసం ఆ చదువు మీకు ఉపయోగపడకపోతే అది చదువు కాదు. అని ఏంటి పూజ, జపం, ధ్యానం, తపస్సు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మీలో ఉన్న బలహీనతలు బలం ఎక్కువగా ఉండి, అంటే పూజ చేసుకుని, జపం చేసుకుని, ధ్యానం చేసుకుని, దానం చేసుకుని ఇటువంటి సద్గుణాలను మీరు పెంచుకుని ఆ దుర్వాసన సద్వాసనతో దుర్వాసనను ఊరించమని. అప్పుడు ఈ సద్వాసన పెంచుకుంటే సద్వాసన సద్వస్తుకు దారి చూపిస్తాయని చెప్తే అది ధ్యానం ఉంటే పోరాటం. మీ లోపల మంచి కోరికలకి, చెడ్డ కోరికలకి జరుగుతున్న పోరాటమే పూజ. మీ లోపల మంచి కోరికలకి, చెడ్డ కోరికలకి జరుగుతున్నటువంటి పోరాటమే జపం. మీ లోపల మంచి కోరికలకి, చెడ్డ కోరికలకి జరుగుతున్న తీవ్రమైన దీర్ఘమైనటువంటి సంఘర్షణే ధ్యానం. ఇట్ ఈస్ స్ట్రగుల్. అది మీకోసమే మీరు చేసుకుంటున్నారు, బయట దేవుడి కోసం కాదు. మీరు ధ్యానం చేయబడితే దేవుడికి నష్టం. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అంటే మరి దేవుడిని ప్రేమిస్తే మరి మా ఇంట్లో నన్ను చాలా కాలానికి ప్రేమిస్తున్నా, ఎవరి దేవుడి ప్రేమ కావాల్సి వచ్చింది మరి ఇక్కడ ఊరుకుంటారు ఇంట్లో వాళ్ళు. మీరు దేవుని ప్రేమించినా అబద్ధంగా ఎందుకంటే మీరు దేవుని నిజంగా ప్రేమిస్తే ప్రమోదం ఇంట్లో ఉన్నారు. మీరు శత్రువులు అవుతారు. ఇక వాళ్ళందరినీ మీరు వాళ్ళ హృదయం వాళ్ళకి ఇచ్చారు, మీరు మీ మనసు వాళ్ళకి ఇచ్చారు, మీ శరీరం వాళ్ళకి ఇచ్చారు, మీ ఇంద్రియాలు వాళ్ళకి ఇచ్చారు. ఇంట్లో వాళ్ళ కోసం మీరు తప్పిస్తున్నారు, వాళ్ళ కోసం మీరు జన్మించారు, వాళ్ళ కోసం మీరు జీవిస్తున్నారు, కావసానికి వాళ్ళ కోసం మరణించినారు. మీరు ఎవరో సిద్ధంగా ఉన్నారు. ఏదైతే నిజంగా ఇష్టం ప్రేమిస్తున్నాడు, ఎవరైతే ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎవరైతే యూనివర్సిటీని ఎవరైతే తమలో కలుపుకోవాలని చూస్తున్నాడు, వాడికి మొట్టమొదటి శత్రువు వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు. అని చేత నిజంగా ప్రేమించండి, అబద్ధం అబద్ధంగా. అదే నేను చెప్పి అబద్ధం కనుక మీరు అనుకుంటే నిజంగా ప్రేమించారండి. మీరు నిజంగా ఇష్టాన్ని ప్రేమించాడండి. మీరు మొట్టమొదటి ఇంట్లో పోరాటం ప్రారంభించండి. కురుక్షేత్రం అంటే కురుక్షేత్రం అంటే ఎక్కడో ఢిల్లీ దగ్గర కురుక్షేత్రం, ఎవరైనా కురుక్షేత్రం. రామాయణానికి రాముడు ఎటువంటి నాయకుడు, మనకు భారతంలో ధర్మరాజు శ్రీకృష్ణుడు అంటే అటువంటి నాయకుడు వాళ్ళు. అటువంటి గొప్ప ధర్మరాజుకి ఎన్ని మంచి గుణాలున్న ధర్మరాజే అంత గొప్పవాడు అనిపోయే ధర్మరాజు చివరికి జోదమాడు. ఇంకా మన మాట అంటే ఏంటి, ధర్మరాజుకి మంచి బుద్ధి లేదని కాదు, మంచి బుద్ధి ఉంది. ఇంకేంటి అక్కడ ధర్మరాజు యొక్క బుద్ధి కంటే, ధర్మరాజు యొక్క చాతుర్యం కంటే, ధర్మరాజు యొక్క మంచితనం కంటే ధర్మరాజు మీద తన ప్రారంభం ఎక్కువ పనిచేసింది కాబట్టి జోదమాడు అని ప్రారంభాన్ని అలా తీసుకోవాలి. ధర్మరాజు తెలివి తక్కువ వాడా? మహాత్ముడే, మన చేతులు జోడించి నమస్కరించదగ్గవాడే. అయితే అటువంటి మహాత్ముడు కూడా జోదం ఆడాడు. జ్వరం ఎందుకు అయ్యాడు? ఇప్పుడు లోకంలో జ్వరం వాడు వాళ్ళందరూ ధర్మరాష్ట్రుడు సమానం అండి. మీరు మళ్ళీ అవ్వాలనుకున్న అటువంటి ప్రమాదంలో పడకండి. అంటే ఏంటి, అంత మహాత్ములు కూడా ఒకసారి ప్రారంభోశత్తు జ్వరం వాడు. అంటే జ్వరం అనేది హ్యాబిట్ కదా. ప్రారంభోశత్తు అంటే తనకున్న శక్తి కంటే ప్రారంభం యొక్క ఫోర్స్ ఎక్కువ ఉండడం జ్వరం. అంటే ప్రారంభం యొక్క శక్తి ఎలా ఉంటుందో ఉదాహరణ కోసం చూస్తున్నాను. కాబట్టి అటువంటి ధర్మరాజుకే ఒక జ్వరం వేసిన రెండు పోటీ. అంత కారకుడు కూడా, అంత పరమ భక్తుడు కూడా, భక్తులు ధర్మరాజు ఒకడు, మహాభక్తులు ధర్మరాజు ఒకడు. ఇంకా మన మాట ఏంటి మరి? నీ మనస్సు ఏమి చేస్తుందో ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి గంట కాదు, ప్రతి నిమిషము జాగ్రత్తగా ఉండాలి. అని దినము అని దినము కాదు, ప్రతి క్షణము కూడా నీ మనస్సు ఏమి చేస్తుందో మీరు పరిశీలించుకుంటూ ఉండాలి. అదే ధ్యానము, అదే పరిశీలన. ఒక అబ్జర్వేషన్ లో పెట్టిన నీ మైండ్ అండి. నీ హృదయమే కురుక్షేత్రం. మీలోని చెడ్డ కోరికలే కౌరవులు, మీలోని మంచి కోరికలే పాండవులు. మీరు యుద్ధం జరిగిపోయిందనుకున్నారు, యుద్ధం అయిపోయేది జరుగుతాను. యుద్ధం యుద్ధం జరుగుతాను. మా హృదయంలో రోజు యుద్ధం జరుగుతాను. మన హృదయంలో కౌరవులు ఉన్నారు, మన హృదయంలో పాండవులు ఉన్నారు. ఆకు చిగురుస్తుంది అనుకుని చెట్టును చిగురించుకుని మేఘలు తినేస్తాయి. అలాగే మనం ఏం చేస్తాం? ఒక చిన్న చిన్న మంచి దేవుడిని తెలుసుకోవాలి, భగవంతుని తెలుసుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించాలని చిన్న చిన్న కోరికలు వచ్చినప్పటికీ మరి మనం దుష్టుని సహవాసం చేస్తే వెంటనే పోతాం. మనం భగవంతుని తెలుసుకోవాలని చిన్న సంకల్పం వచ్చిందనుకోండి, జ్ఞానం సంపాదించాలని కోరిక వచ్చిందనుకోండి, ప్రయత్నం మొదలు పెట్టాం అనుకుని మాట చిగురు రాగానే మేఘ తినేస్తే ఎలా ఉంటుందో అదేవిధంగా మనకి ఏదో మంచి మంచి సంకల్పాలు వచ్చినప్పటికీ మరి చెడ్డ దుష్టి సహవాసం కానీ చేస్తే ఈ కాస్త సంకల్పం ఉండిపోతుంది. అంటే పెద్దవాడిని చంపడానికి ఒక పెద్దవాడిని బలమైన చంపడానికి కష్టం ఉండాలి, గొడవలు ఉండాలి. చంటి పిల్లలను చంపడానికి ఏం కష్టం లేదు, నోట్ల భయం చచ్చుకుంటుంది. అంటే మన భక్తి వయసు ఎంత ఉన్నప్పుడు పురుషు మంచంలో ఉన్న బిడ్డకి ఎలా ఉందో, మనకున్న భక్తి ఎలా ఉంది, మన దేవుని తెలుసుకున్న ప్రేమ కూడా అంతవరకు ఉంది ఇటువంటి స్టేజ్ లో. అంటే బహు జాగ్రత్తగా ఉండాలి. నా మాటలు అర్థం చేసుకోండి, నా మాటలు అర్థం చేసుకోండి, నా హృదయాన్ని అర్థం చేసుకోండి, నా మనసును అర్థం చేసుకోండి. నేను చెప్తున్నాను అప్పుడప్పుడు. ఏంటి చెప్తున్నాను? నా మాటలను అర్థం చేసుకుంటే నాకు లాభం లేదు, నా హృదయాన్ని అర్థం చేసుకుంటే నాకు లాభం లేదు. నా మాటలు మీరు అర్థం చేసుకుంటే మీకు లాభం, నా హృదయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీకు లాభం. అంతేకాని నాకు లాభం అని మీతో నేను చెప్తాను. అలాగే నేను చెప్పిన మాటలు మీరు అర్థం చేసుకుంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి, కానీ నాకు లాభం. నన్ను మీరు తెలుసుకుంటే మీరు సుఖపడరు, మిమ్మల్ని మీరు తెలుసుకుంటే సుఖపడతారు. ఆత్మ అంటే ఏం లేదు, ప్రేమ అండి. గాడ్ ఈజ్ లవ్ అని చెప్పడం కంటే లవ్ ఇస్ గాడ్ అని చెప్పడం, గాడ్ ఈజ్ ట్రూత్ అని చెప్పడం కంటే ట్రూత్ ఇస్ గాడ్ అని చెప్పడం మంచిది, దేవుని సత్యం అని చెప్పడం కంటే సత్యం దేవుడు అని చెప్పడం మంచిది. సత్యానికి మించిన దేవుడు లేడు, సత్యానికి మించిన మతం లేదు, సత్యానికి మించిన ఋషి లేడు, సత్యానికి మించిన వ్యక్తి లేడు, సత్యానికి మించిన దేశం లేదు. ప్రతి మనిషి కూడా తన తన వంచన చేసుకుంటున్నాడు. నిన్న కాక మన ఎన్టీ రామారావు అన్నాడు, అతను ఎర్రగొండ కట్టుకుంటున్నాడు ఈ మధ్య. నిన్న ఏమన్నా అంటే నాకేం కోరికలు లేవు, నాకేం వాంఛలు లేవు, చూడండి నా భర్త అన్నాడు మోసం. అంటే మనం మోసం చేయాలని చెప్పడం లేదు, వాళ్ళు వారు మోసం చేసుకుంటున్నారు. అదే మీరు అదే విజ్ఞానంగా ఎన్టీ రామారావు అన్నారు ఏం చెప్పాడో మీరు నిజం అనుకోకండి. అదే మీ సొంత బుద్ధి ఏం చేస్తున్నారు మీరు? ఎన్టీ రామారావు చెప్పాడని నిజం మీరు అనుకోద్దు, ఇందిరాగాంధీ చెప్పారు కాబట్టి నిజం అని అనుకోద్దు, అంటే పోస్ట్ మాస్టర్ చెప్పారు కాబట్టి నిజం అనుకోండి. మీ సొంత బుద్ధిని ఏం చేస్తున్నారు? ఎర్రబట్టలు కడితే లోపల వంచులు పోతాయి, లోపల కోరికలు పోతాయి. అంటే మీరు ఏం చెప్తున్నారు? వారు చెప్పాడు నిజం, మీరు చెప్పారు నిజం అంటున్నారు. అంటే మీ బుద్ధి ఏమైనట్టు, మీకు ఎందుకు ఇచ్చాడు బుద్ధి? ఎన్టీ రామారావుకి బుద్ధి ఇచ్చాడు, మీకు బుద్ధి లేదా? అందుకేనండి, ఎన్టీ రామారావు బుద్ధి ఇచ్చాడు, ఆలోచిస్తున్నాడు. మీకు బుద్ధి లేదా భగవంతుడు? మీరు ఎందుకు ఆలోచించారు? భారతదేశానికి అర్జెంట్ మీరు, భారతదేశానికి వెంటనే కావాల్సింది. నా ఉద్దేశం డివోషన్ కాదు, రేమని కావాలి. మీ తెలియటట్లతో మీరు ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఆత్మగా ఉండటానికి ప్రయత్నం చేయండి, ఆత్మను ఊహించడానికి ప్రయత్నం చేయండి. మీ ఆలోచన కానీ మీ తలంపులు కానీ ఆత్మను సమీపించండి. ఇక్కడ ఆత్మను ఊహించడానికి ప్రయత్నం చేయండి. కొన్ని బ్యాటరీ లైట్లు ఎంత పొడుగుంటాయి, కొన్ని బ్యాటరీ లైట్లు ఎంత పొడుగుంటాయి. ఎంత పొడుగాటి బ్యాటరీ లైట్ అయినా, ఎంత చిన్న బ్యాటరీ లైట్ అయినా సూర్యుడు వెలుతురు ముందు బహు తక్కువ. సూర్యుడి ముందు మామూలు దీపాలు, మామూలు బ్యాటరీ లైట్లు ఎంతో అహంకారం కొన్ని తెలివితేటలు రాకండి. అంటే మీ తెలివితేటలనే బ్యాటరీ లైట్ తోటి భగవంతుని కోవటానికి చూడండి. మీ బ్యాటరీ లైట్ మీరు అవసరంతో ఆపరేషన్ చేయండి. అనుకరణ వద్దండి. మీరు చెడ్డ చేస్తే నా చేస్తేనే అనుకరణ మటు, ఇమిటేషన్ మటుకు నేను ఒప్పుకోను. మీరు స్వతంత్రంగా ఉండి నేను స్వతంత్రంగా జీవించాను, భయపడి ఏ పని చేయొద్దు. ఈశ్వరుని మేము అలంకరిస్తాను. ఏం కావాలి తెలియడానికి ముందే ఈశ్వరుడికి తెలిసి మీ తోటి కావాలి. నన్ను బంధువులతోటి, అర్ధబలంతో, అండబలంతో అలంకరించు, లేదా నన్ను కీర్తితో అలంకరించు, నన్ను మళ్ళీ పువ్వులతో అలంకరించు. నాకు పూలదండలు ఇవ్వని ప్రతివాడు ఈశ్వరుని అడిగేవాడు, కానీ నన్ను జ్ఞానంతో అలంకరించిన అడిగే భక్తులు మీకు ఎక్కడైనా కనిపిస్తుంది? నిజమైన భక్తులు కనుక ఏదో మీరేం భయపడక్కర్లేదు. ఇందులో కొంతమందికి మాకు అన్ని మంచి గుణాలు ఉండి, మాకు చెడ్డ గుణాలు లేవండి, మేము చాలా మంచివాళ్ళు ఉండి, మంచి అలవాటు ఉంటే అద్భుత గర్వం తెచ్చుకుంటున్నారు. లోకల దేవుడు ఉండాలండి. మీ గోడకి మంచి అలవాట్లు ఉన్నాయి, చెడ్డ అలవాట్లు, అది దీన్ని మోక్షం వచ్చేస్తుంది. గోడకి లోపల దేవుడు లేదు, అసలు మీరు స్ట్రగుల్ అది హృదయంలో. అది ఓన్లీ వన్ సెంటెన్స్ ఎందుకైతే ఈ రోజు ప్రతి ఆదివారం ఇలా చెబుతున్నాక వన్ సెంటెన్స్ హార్ట్ లోంచి ఇచ్చిన ఒక వాక్యం నాకు కనపడలేదు. అది ఏదో ఒక దీపం ఎదుగుతాంటే మన పది దీపాలు వెలిగించుకోవచ్చు. ఆ దీపం దగ్గర పట్టుకుని ఒక దీపాన్ని ఎదుగుతూ ఉండాలి. ఈ ఆదివారం సమావేశాలు దేవుడు వైకుంఠము కైలాసము మోక్షము మాటలు అర్పించండి. సింగిల్ మ్యాన్ సరైన ఒక్కరైనా నన్ను అర్థం చేసుకోవాలంటే నాకు ఏమి నేను వచ్చినట్టు. గురువు చాలా గొప్పవాడని చెబితే మీరు సుఖం లేదు, నాకు సుఖం లేదు. నేను చాలా గొప్పవాడని మీరు చెబుతారనుకోండి, దానివల్ల నాకు కలిసి వచ్చి లేదు, మీకు కలిసి వచ్చి ఇది ఎప్పుడు నేను సంతోషిస్తాను. నేను చెప్పే మాటనే నేను ఏ స్పిరిట్ తోటైతే వరదల నుంచి మాట చెబుతున్నాను, అదే స్పిరిట్ తోటి మీరు అర్థం చేసుకుని మీరు అనుభవించగలిగితే అప్పుడు మీరు నన్ను గౌరవించినట్టు. మీ ఓట్లు నేను ఆశించడం లేదు, మీ నోట్లు ఆశించడం లేదు. అర్థం చేసుకునే మీరు అన్నం తినేది సాధనమా అనుకో, స్నానం చేసేది సాధనమా అనుకో, అది అంత నేచురల్ గా మీరు చేస్తున్నారు. భగవంతుని తెలుసుకునే ప్రయత్నం కూడా అంత న్యాచురల్ గా ఉండాలని హృదయపూర్వకమైనటువంటి ఎవరైతే సహజంగా జీవిస్తున్నాడు ఎవరైతే న్యాచురల్ గా జీవిస్తున్నాడు వాడికి పూజతో జపంతో తపంతో సంబంధం లేకుండా జ్ఞానం కలుగు పూజలతో జపంతో తపరుగులు వాడకక్కడ ఎవరైతే కృత్రిమంగా జీవిస్తున్నాడో తన కృత్రిమ జీవితానికి దూరం అవ్వటం కోసం ప్రయత్నం కావాలి వాటిని పూజలు అన్నారు జపాలు అన్నారు ధ్యానాలను నీ మైండ్ న్యాచురల్ కండిషన్ లో కనుకుంటే నీ జ్ఞానం వచ్చినందుకు నీ మైండ్ కనుక అన్ని న్యాచురల్ కండిషన్ లో ఉంటే మీరు జ్ఞానం చేయాలి జపం చేయాలి పూజ చేయాలి సాధన చేయాలి ఎప్పుడైతే న్యాచురల్ కండిషన్ లోకి వస్తుందో చెప్పడం అన్యాచురల్ కండిషన్ లో ఉన్న మైండ్ ఏ మైండ్ అయితే అన్యాచురల్ కండిషన్ ఉందో వాడు జ్ఞానం కాదు నీ జీవితం సహజంగా ఉంటే నీ జీవితం సరళంగా ఉంటే మీరు జ్ఞానం దాని అంతా అది వస్తుంది ఇంకా మీరు రెడీమేడ్ గా ఉంది మీరు తట్టండి ఆ తెలివిబడుతున్నాడు వేస్తు నీ మనసు సహజంగా ఉంటే జ్ఞానం దాని అంతా అదే వస్తుంది ఎవరైతే కృత్రిమ జీవితానికి అలవాటు పడ్డారో కృత్రిమ మాటలకు అలవాటు పడ్డారో కృత్రిమ చేష్టలకు అలవాటు పడ్డారో కృత్రిమ గౌరవాలకు అలవాటు పడ్డారు మాకు చాలా గౌరవాలన్నా మాకు ఇంత గౌరవం ఉంది అంత గౌరవం ఉంది ఎవరైతే చెప్పుకున్నా గౌరవం నిలవని మీరు ఎవరు అనుకోవద్దు ఆర్టిఫిషియల్ మహాసామ్రాజ్యాలు కాలగర్భంలో ఎదురుకోండి ఈ శరీరం అంటే ఈ మనస్సు అంటే ఈ అహంకారం అంటే మీరు కృత్రిమంగా జీవిస్తూ కృత్రిమ గౌరవాల కోసం మీరు ఎవరు ట్రై చేయకండి కృత్రిమంగా జీవిస్తుంటే కృత్రిమ గౌరవాల కోసం మీరు ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ పోగొట్టుకోవడానికి ఎన్నో జన్మలు మీరు ఖర్చు పెట్టాలి సోదర మహాశైలరా కాలం ఖర్చు అవుతుంటే బాధపడుతున్నారు డబ్బు ఖర్చు అవుతుంటే బాధపడుతున్నారు మీ ఇంట్లో వస్తువులు ఏమైనా పోతే బాధపడుతున్నారు అవి జన్మ పోతుంది జ్ఞానం లేకపోతే ఎవరైనా బాధపడుతున్నారు బంగారం పోతే మీరు బాధపడుతున్నారు రూపాయలు పోతే మీరు బాధపడుతున్నారు కానీ మీరు జ్ఞానాన్ని సంపాదించుకుని శరీరాలే పోతున్నాయి కదా మీ శరీరాలు పోతున్నాయి కదా మీరు ఏమైనా బాధపడుతున్నారు ఈ శరీరాల గురించి అంటే మీరు ఎవరి గురించి ఆభరణాల కంటే మీరు ఎక్కువ కాదా ఈ ఆభరణాల కంటే మీ రూపాయల గురించి కంటే మీ గురించి మీరు ఆలోచించుకోరా అని మీకంటే మీ ఆర్నమెంట్స్ ఎక్కువ మీకంటే మీ గార్మెంట్స్ ఎక్కువ మీ గార్మెంట్స్ కంటే మీ ఆర్నమెంట్స్ కంటే మీరు ఎక్కువ కాదా నా జీవితంలో మై లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్ నేను ఎప్పుడు జీవితం పొడిగినా ఫెయిల్ అవుతూ వచ్చాను మై లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అండ్ ఫుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్ మీరు చెప్పండి ఎవరైనా ఎందులో సక్సెస్ అయ్యింది ఎందులో సక్సెస్ అయ్యింది మీ తలంపులు మీరు శత్రువులు ఉన్న సంగతి ఈనాటికైనా మీకు తెలిసిందా మీ తలంపులే మీ ఆత్మను మరుగు చేస్తున్నాయని మీ తలంపులే మీరు మిమ్మల్ని ఆత్మను తెలుసుకోకుండా మిమ్మల్ని ఆత్మకు దూరం చేస్తున్నాయని సంగతి ఏనాటికి తెలుసుకుంటుంది ఈనాటిగా ఈనాటిక ఇప్పుడు నాకు నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు కనిపిస్తున్నాయి మా బద్దరి గారు చచ్చిపోయారు ఇప్పుడు నాకు కరువు వల్ల ఉంది బియ్యం కరువు లేదు నాకు డబ్బు కరువు లేదు ప్రేమే కరువు కన్నా నా బద్దరి గారు చచ్చిపోయాక నన్ను ఎవరు ప్రేమించమని బట్టలు కరువు లేదు బియ్యం కరువు లేదు డబ్బు కరువు లేదు ప్రస్తుతానికి నాకు కరువు వల్ల ప్రేమ ఆ లోటు మా ఇంగ్లీష్ డాక్టర్ గారు ఉమాపతి డాక్టర్ గారు తీస్తారు ఉమాపతి డాక్టర్ గారు బ్రహ్మాజీ గారు వస్తున్నారు మా ఇంగ్లీష్ డాక్టర్ గారు రామారావు గారు వస్తున్నారు ఇద్దరు డాక్టర్లు కలిసి నాకు ఆ కరువు తీరుస్తారని నమ్ముతున్నాను కావాలని ఎక్కువ చంపేశాను నేను టైం కిల్లర్ నేను నేను ఏదో చెబుతున్నాను మీరు అనుకుంటున్నారు కానీ నేను టైం కిల్లర్ రాముడు ఏమో రావణాసుని చంపాడు నేను మీ కాలాన్ని చంపుతున్నాను కృష్ణుడు కంసుని చంపాడు నేనేం చేస్తాను మీ కాలాన్ని చంపాడు